మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. కొద్ది సమయం నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుంటుండగా నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరిచి సరిచేయమని యేసు క్రీస్తు నామలు అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికను మనం ధ్యానం చేస్తున్నాం. ప్రభు ఉచితమైన కృపను బట్టి 14 అధ్యాయాలు మనం ముగించుకొని 15 అధ్యాయంలోనికి మనం ప్రవేశించాం. ఇంకొక అధ్యాయం 16 అధ్యాయాలతో మనం మొదటి పత్రికను మనం ముగించుకోవచ్చు. అయితే ప్రత్యేకంగా ఈ 15 అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు పునరుద్ధానము గురించి మాట్లాడుతున్నాడు. ఇది చాలా పెద్ద అధ్యాయము, చాలా పెద్ద అధ్యాయం. దగ్గర దగ్గరగా 58 వచనాలున్నాయి, 58 వచనాలున్నాయి. ఈ 58 వచనాలని మనం 3 భాగాలుగా విభాగించుకుందాం, అప్పుడు మనం అర్థం చేసుకోవడానికి కొంచెం సులభం అవుతుంది. ఉదాహరణకి 15 అధ్యాయము 1 వచనం నుంచి 11 వచనం వరకు మనం చదివితే అక్కడ యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానముల గురించి పౌలు మాట్లాడుతున్నాడు. 15 వరకు క్షమించండి, డిస్టర్బెన్స్ వచ్చింది. సో 15 అధ్యాయము 1 వచనం నుంచి 11 వచనం వరకు క్రీస్తు యొక్క పునరుద్ధానము గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత 12 వచనం నుంచి 34 వచనం వరకు మృతుల పునరుద్ధానము గురించి మాట్లాడుతున్నాడు. మృతమైనటువంటి వారు, అంటే క్రీస్తునందు మృతమైనటువంటి వారు, వారి గురించి 12 వచనం నుంచి 34 వచనం వరకు భాగంలో వాళ్ళతో మాట్లాడుతున్నాడు. తర్వాత 35 వచనం నుంచి 58 వచనం వరకు శరీర పునరుద్ధానము గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి పునరుద్ధానము, శరీర పునరుద్ధానం అనేటువంటిది మనం ధ్యానం చేసేటప్పుడు మనకు అర్థమవుతుంది. ఓకేనా? 1 నుంచి 11 వచనాల వరకు ఉన్నటువంటి భాగంలో క్రీస్తు యొక్క పునరుద్ధానము గురించి మాట్లాడుతున్నాడు. 12 నుంచి 34 వచనాల్లో మృతుల పునరుద్ధానము గురించి మాట్లాడుతున్నాడు. 35 నుంచి 58 వచనాల భాగంలో శరీర పునరుద్ధానము గురించి మాట్లాడుతున్నాడు. కంప్లీట్ గా 15 అధ్యాయం మొత్తం కూడా పునరుద్ధానము గురించి, రెజరెక్షన్ గురించి పౌలు చాలా ఎక్కువ వివరణ ఇవ్వడం జరిగింది. ఎందుకు అంత వివరణ ఇవ్వవలసి వచ్చింది అని అంటే, ఒకసారి 12 వచనం చదివితే మనకు అర్థమవుతుంది. 12 వచనంలో పౌలు అంటాడు, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? వాస్తవానికి ఈ సమస్య యూదయాలో కూడా ఉండేది. యూదయాలో ఎలా ఉండేదంటే, యూదయాలో ప్రస్తుతం ప్రత్యేకంగా ఆ సమయం ఆ దినములలో యూదులు 2 రకాలైనటువంటి భాగాలుగా వాళ్ళు విభజించబడ్డారు. ఒకటి పరిసయ్యులు, 2 సద్దూకయ్యులు. వాస్తవానికి అపొస్తలుడైన పౌలు మరి గమలియేలు కూడా వీళ్ళు పరిసయ్యులకు చెందినటువంటి వారు. ఏంటి పరిసయ్యులకి సద్దూకయ్యులకి ఉన్నటువంటి ఒక వ్యత్యాసం ఏంటంటే, ఈ పరిసయ్యులు పునరుద్ధానము ఉంది అని నమ్ముతారు, దేవదూతలు ఉన్నారు అని నమ్ముతారు, స్వస్థతలు అద్భుతాలు జరుగుతాయి అని నమ్ముతారు. కానీ సద్దూకయ్యులు దేవదూతలున్నారని నమ్మరు, పునరుద్ధానం ఉందని నమ్మరు, అద్భుతాలు స్వస్థతలున్నాయని నమ్మరు. ఈ విధముగా ఈ 2 గ్రూపుల మధ్య చాలా సిద్ధాంతపరమైనటువంటి భేదాలున్నాయి. ఈవెన్ మనం గమనించినట్లయితే అపొస్తల కార్యంలో కూడా నేను ఒకసారి మీకు జ్ఞాపకం చేశాను, పౌలు తీర్పులో నిలవబెట్టబడినప్పుడు ఆ తీర్పులో ప్రధాన యాజకుడు తీర్పులో నిలబెట్టబడినప్పుడు ఒక పక్క పరిసయ్యులు ఇంకొక పక్క సద్దూకయ్యులు ఉండడాన్ని పౌలు గమనించి అక్కడ వెంటనే మాట అంటాడు, పరిసయ్యులారా, నేను కూడా పరిసయ్యుడిని, గమలియేలు పాదముల దగ్గర నేను విద్యను అభ్యసించినటువంటి వాడిని, పునరుద్ధానము ఉన్నదని నేను ప్రకటించుచుండగా ఇంకో వీరు లేదు అని అంటున్నారు అన్నప్పుడు, వెంటనే అప్పుడు దాకా అందరూ కూడా వ్యతిరేకంగా పౌలు కోసం కూడుకున్నటువంటి వారు ఆలపేశాడని పరిసయ్యులందరూ కూడా ఉంటే ఉండొచ్చు పునరుద్ధానం, ఎందుకంటే పునరుద్ధానం ఉంది, అది వాస్తవమే కదా, ఏమో ఒకవేళ పునరుద్ధరణుడు అయ్యాడేమో అన్నట్లుగా వీళ్ళు మాట్లాడడం. వెంటనే సద్దూకయ్యులు కోపగించుకొని, ఇప్పుడు దాకా మీరు మా వెనకాలండి, వెంటనే మీరు అలా మాట మార్చేశారని చెప్పి వాళ్ళు వీళ్ళు మధ్యలో పెద్ద గొడవ జరగడం ఈ సంఘటనన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో పరిసయ్యులు పునరుద్ధానము ఉందని నమ్ముతారు, సద్దుకాయలు పునరుద్ధానం ఉందని అస్సలు నమ్మనే నమ్మరు. సో క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు కొరింథీ సంఘంలో అన్యులు కూడా ఉన్నారు, అన్యులు కూడా ఉన్నారు, అట్ ద సేమ్ టైం యూదులు కూడా ఉన్నారు. కానీ ఆ యూదులు మరి పరిసయ్యుల సద్దుకాయల అనేటువంటి విషయాన్ని మనకు స్పష్టంగా తెలియదు. కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ కొరింథీ సంఘములో ఉన్నటువంటి వారిలో కొందరు అసలు మృతుల పునరుద్ధానము లేనే లేదని చెప్తున్నారు. మృతుల పునరుద్ధానము లేదే లేదని చెప్తున్నారు. బహుశా వాళ్ళు సద్దుకాయలు అయిండవచ్చేమో, ఈ సద్దుకాయలు మిగిలిన వారిని కూడా గలిబిలి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండవచ్చేమో, మిగిలిన వారిని కూడా గలిబిలి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండొచ్చేమో, అసలు మృతుల పునరుద్ధానము లేనే లేదు అని. సో అందుకోసమే పౌలు చాలా పెద్ద జవాబుని ఈ అధ్యాయం గుండా ప్రకటించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూడవ వచనం నుంచి నేను చదువుతున్నాను. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. పోయిన వారం మీకు జ్ఞాపకం చేశాను, దిస్ ఈజ్ వాట్ గాస్పల్. సువార్త అంటే ఇదే. సువార్తలో ప్రాముఖ్యంగా ఉండవలసినది క్రీస్తు మరణము, క్రీస్తు సమాధి చేయబడ్డము, క్రీస్తు పునరుద్ధానము. ఇవన్నీ కూడా లేఖనముల ప్రకారం జరిగాయి అని పౌలు చాలా స్పష్టంగా ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, లేఖనముల ప్రకారము మూడవ దినమున ఆయన లేపబడ్డాడు. ఆ తర్వాత పౌలు కొన్ని రుజువులు ఇచ్చాడు. వాస్తవానికి యూదా ధర్మశాస్త్రం ప్రకారం ఏదైనటువంటి ఒక నేరాన్ని రుజువు పరచాలంటే, అది నేరం కానీ లేకపోతే ఇంకేదైనా సరే దాన్ని రుజువు చేయాలంటే, ఇద్దరు లేక ముగ్గురు సాక్షులు అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. ఇద్దరు లేక ముగ్గురు సాక్షులు. మీరు ద్వితీయోపదేశ కాండము 17:6, మత్తయి సువార్త 18:16 అయితే ఇద్దరు ముగ్గుల సాక్ష్యము ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో అక్కడ మనకు తెలియపరచబడుతుంది. సో కాబట్టి పౌలు క్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచాడని, ఆయన పునరుద్ధరుడని ఏదో ఆవేశంగా చెప్పడం కాదు, కానీ ఆయన రుజువులనివ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసం రుజువులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ అంటున్నాడు, ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అక్కడ తాపలేదు. ఎందుకని, ఒకవేళ అంటే ఆ కేఫా మిగిలిన 12 ఆయన శిష్యులు కాబట్టి ఆయన తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడో తాపెట్టేసి ఆయన పునరుద్ధరణ అబద్ధం చెప్తున్నారు అనడానికి అవకాశం ఉంది. సో అందుకోసమే ఈయన నొక్కి చెప్తున్నాడు, అటుపిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. సహోదరులకు అంటే ఇక్కడ వాస్తవానికి స్త్రీలను పిల్లల్ని ఎక్స్క్లూడ్ చేస్తా ఉన్నాడు పౌలు. వాళ్ళని కూడా ఒకవేళ ఇంక్లూడ్ చేస్తే ఇంకెంతమందో మనకు తెలియదు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మనము అపోస్తల కార్యములు 1 మనం గమనించినట్లయితే ఆయన వాళ్ళందరినీ కూడా మరి గల్లియ కొండ దగ్గరికి రమ్మని చెప్పడము, అక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత ఆయన వాళ్ళందరికీ అక్కడ ప్రత్యక్షమవడాన్ని మనం చూస్తా ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దాదాపు యేసు క్రీస్తు ప్రభులు వారు పునరుద్ధరుడైన తర్వాత, ఆయన తండ్రి యొద్దకు ఆరోహణమై వెళ్ళడానికి మునుపు, దాదాపు 40 తను తాను ప్రత్యక్షపరచుకుంటూ అనేక ప్రమాణములను చూపిస్తూ అనే పుస్తక కర్రలు మనం చూస్తా ఉన్నాం. 1 మనం చూస్తా ఉన్నాం. ఎందుకు అనేకమైన ప్రమాణములను చూపిస్తున్నాడు అంటే, హీఈస్ గివింగ్ ప్రూఫ్స్. నేను సజీవుడను. అలా ఎంతమందికి దాదాపు ఆయన ప్రూఫ్స్ ఇచ్చాడు? ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు సాక్షులు కాదు, దాదాపు more than 500. ఈ 500 కూడా కేవలం మెన్ మాత్రమే మెన్షన్ చేయబడ్డారు, ఇంకా స్త్రీలు పిల్లలు ఇంకా ఎంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ ఆయన సజీవుడిగా తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనకు తెలుసు ఆ రోజుల్లో ఒక నేరారోపణ కలిగించారు, అదేంటి అని అంటే యేసు దేహము లేపబడలేదు కానీ దొంగిలించబడింది అనేటువంటి ఒక వాదన్ని తీసుకొని రావడం జరిగింది ఈ ప్రధాన యాజకుడు మరియు మిగిలినటువంటి ఈ యూదా మత పెద్దలందరూ కూడా ఆయన దేహము దొంగిలించబడింది. ఒకవేళ దొంగిలించబడితే ఎవరికి అవసరం? ఈ శిష్యులకు అవసరం అనుకుందాం, అపోస్తలులకి. ఒకరి 12 మందిని పక్కన పెట్టేస్తే దెన్ వాట్ అబౌట్ దీస్ 500 members? ఇంతమంది ఒకే ఒక విషయమే అబద్ధం చెప్పరు కదా, వాళ్ళకి ఖచ్చితమైన రుజువులు ఉంటేనే కదా వాళ్ళు స్పష్టంగా చెప్పబడతారు. సో కాబట్టి క్రీస్తునందు ప్రేమ దేవుడిలారా జ్ఞాపకం చేసుకోండి. అట్ ది సేమ్ టైం మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన కేఫాకు కానీ అపోస్తలులకు కానీ ఈ 500 మంది కంటే ఎక్కువైనటువంటి సహోదరులకు కానీ ఆయన దర్శనములో కనిపించలేదు, ఆయన కలలో కనిపించలేదు, కానీ తన స్వశరీరముతో తిరిగి లేపబడి రూపాంతరము పొందిన వాడై రూపాంతరము పొందిన శరీరముతో వాళ్లకు ఆయన కనిపించాడు. ఏదో అది ఒక కల కాదు, ఏదో ఒక దర్శనం కాదు, లిటరల్గా ఆయన వారికి కనిపించాడు. నాకు ఆకలి అవుతుంది అని అడిగాడు, మీ దగ్గర చేపలుంటే తీసుకొని రండి అని అన్నాడు. తోమా దగ్గరకు వెళ్ళి, ఇదిగో నీ చేతి వేళ్లను నా హస్తములో ఈ గాయములో నువ్వు పెట్టి చూచి రుజువు చేసుకో అని చెప్పని అన్నాడు. అనేకమైన సందర్భాల్లో ఈ 40 దినాల్లో మెనీ టైమ్స్ వాళ్ళకి తను తాను ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు. ఎందుకనంటే రుజువులు ఇవ్వడానికి. దానికి ఒక నిదర్శనం ఏంటంటే, ఈ అపోస్తలుడైనటువంటి పేతురు ఎవరైతే యేసుక్రీస్తు మరణించిన తరువాత ఆయన తిరిగి లేవడం చూడక మునుపు పేతురు పరిస్థితి ఏంటి? బ్రదర్స్, అయిపోయింది మన పరిస్థితి. ఏదో యేసు ప్రభు ఉన్నప్పుడు అలా మనం లైఫ్ ని కొనసాగించేసాము, మనం జీవితాలు అలా గడిచిపోయాయి, ఇప్పుడు మనం ఇట్స్ బెటర్ టు గో టు బ్యాక్ టు ద పెవిలియన్, తిరిగి మనం మళ్ళా చేపల వేటకు వెళ్ళిపోవడం మనకు శ్రేయస్కరం అని తీర్మానం చేసుకుని యోహాన్ సువార్త 21వ అధ్యాయంలో తిరిగి మళ్ళా చేపల వేటకు వెళ్ళిపోతాడు. కానీ ప్రభు ఏమన్నాడు పేతురుతో? పేతురు, సాతానుడు నీ విశ్వాసం జలంలో పడడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నీ విశ్వాసం తప్పిపోకు నిమిత్తం నేను నీ కొరకు ప్రార్థన చేశానంటూ తర్వాత ఏమంటాడంటే, ముందు నువ్వు స్థిరపడి తర్వాత సహోదరులను కూడా నువ్వు స్థిరపరచు. ఇది ప్రభు పేతురుకి సిలువ మరణానికి ముందు చెప్పినటువంటి స్టేట్మెంట్. నువ్వు స్థిరంగా నిలబడి మిగిలిన సహోదరులను కూడా స్థిరపరచాలంటే, యోహాను సువార్త 21వ అధ్యాయంలోకి వచ్చే సమయానికి పేతురు నిరుత్సాహపడిపోయి మిగిలిన వాళ్ళు కూడా నిరుత్సాహపరచబడి అందరూ కూడా చేపల వేటకు తీసుకుని వెళ్ళిపోతాడు. మళ్ళా ఇంక ఇది మళ్ళా మన బతుకు మనం వెనక మనం ఉద్యోగం చేసుకొని మనం సంపాదించుకుని మనం బతుకుదాం, ఏదో జరిగింది ఏదో జరిగిపోయింది, అలా 3-4 సంవత్సరాలు అలా గడిచిపోయింది అన్నట్లుగా వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రభు 1-3 సార్లు యోహానికి పేతురుని ప్రశ్నిస్తాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, ఆయన కేఫాకు కనిపించాడు, అతను 12 గురికి కనిపించాడు, అటు పిమ్మత 500 ఎక్కువైన సహోదరులకు ఒక సమయం అందే కనిపించాడు, ఆ తర్వాత ఆయన అనేక మంది స్త్రీలకు కూడా కనిపించాడు. వీళ్ళు అనేకులు ఇప్పటి వరకు నిలిచినారు, కొందరు నిద్రించిరి. క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము జరిగిన తర్వాత ఆయన ప్రత్యక్షమైనది మొదలుకొని పౌలు ఈ పత్రిక రాసే సమయానికి దగ్గరగా అంటే ఇంచుమించు 20 సంవత్సరాల సమయం గ్యాప్ ఉంది. ఈ 20 సంవత్సరాల గ్యాప్ గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ ఇంకా కొంతమంది నిలిచి ఉన్నారు, స్టిల్ దే ఆర్ అలైవ్. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీరు వాళ్ళ దగ్గర కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. కానీ కొంతమంది అయితే వాళ్ళు మరణించారు. తర్వాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనపడాను. యాకోబు ఎవరు? యేసు ప్రభు యొక్క సహోదరుడైనటువంటి యాకోబు. వాస్తవానికి మనం ప్రారంభంలో మనం గమనించినట్లయితే ఆయన ఇంటి వారు ఆయన్ని నమ్మలేదు, ఆయన ఇంటి వారు ఆయనకి దయ్యం పట్టిందని అనుకున్నారు, ఆయన ఇంటి వారు ఆయన్ని పట్టించుకోలేదు. కానీ తర్వాత మనం అపోస్తలుల కార్యాల్లో మనం చూస్తాం, అపోస్తలుల కార్యాల్లో ఆయన ఇంటి వారందరూ ఆయన సహోదరులందరూ కూడా ఆయన మీద విశ్వాసముంచిరి అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఒకసారి మనం అపోస్తల కార్యములకు వద్దాం. మనం ముందుగా తర్వాత మీరు చదువుకోండి, యోహాను సువార్త 7:5 చదివితే అక్కడ ఆయన కుటుంబ సభ్యులు ఆయన సహోదరులు నమ్మలేదని చెప్పి అక్కడ మనం చూస్తాము. ఇప్పుడు మనం ఒకసారి అపొస్తలుల కార్యాలు చూద్దాం. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము పద్నాలుగో వచనం చదువుతున్నాను. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆయన సహోదరులను ఏక మనసుతో, సో ఆయన సహోదరులందరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచారు. వాస్తవానికి ఈ యాకోబే అటు తర్వాత యెరూషలేము సంఘమునకు ఆయన నాయకుడుగా నిలబడ్డాడు. ఈ యాకోబే ఆయన పత్రికను ఒకటి నూతన నిబంధనలో వ్రాయడాన్ని మనం చూస్తూ ఉన్నాం, ఆయన మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఆయన యాకోబుకు కనపడాడు. ఆ తర్వాత అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనపడెను. ఏలయనగా నేను అపొస్తలులందరిలో తక్కువ వాడను. ఎందుకు నేను తక్కువ వాణ్ణి అంటే, నేను సంఘమును హింసించి తిని, వాస్తవానికి అపోస్తలను ఔటకు నేను యోగ్యుడను కాను, అయినను నేనేమయ్యున్నాను అది దేవుని కృప వల్లనే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైన దేవుని కృపయే. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ పౌలు తన్ను గురించి ఎంత చక్కగా తగ్గించుకొని వినయంతో మాట్లాడుతున్నాడో చూడండి. వాస్తవానికి అపొస్తలులందరూ పునరుద్ధానుడైనటువంటి క్రీస్తుని ఏ విధముగా అయితే చూచారో, వాస్తవానికి ఆ సమయంలో అపొస్తలుడైనటువంటి పౌలు అక్కడ లేడు. అట్ ద సేమ్ టైం యేసు ప్రభు తండ్రి యొద్దకు ఆరోహణమై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత అందుకోసమే అందరి అకాల మందు పుట్టినటువంటి అని పౌలు ఉపయోగించుకుంటున్నాడు. ఒకడు అకాలంగా పుట్టినట్లు అంటే అకస్మాత్తుగా పుట్టినట్లు అన్న గ్రీకు అక్షరాన్ని పౌలు ఇక్కడ వ్రాస్తున్నాడు. అకాలపు పిల్లవాడుగా పుట్టిన వాణ్ణి సాధారణ పిల్లవాణిగా మనం ఎలా ఎంచుతామో, అలాగే పౌలు కూడా సాధారణ అపోస్తలుడుగా ఎంచబడటానికి అంటే అపోస్తలునవుటకు నేను యోగ్యుడను కాను అని చెప్తున్నాడు. ఎందుకు పౌలు నేను అపోస్తలునవడానికి యోగ్యుడిని కాను, అర్హుణ్ణి కాను అన్నాడంటే, దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అతడు దేవుని సంఘమును హింసించడమే. అయినప్పటికీ క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తలుడు అనబడడానికి ఒక సూచన మనం ఏం చూస్తున్నామంటే, దే లిటరల్లీ సా రిజరెక్టెడ్ క్రైస్ట్, పునరుద్ధానము చెందినటువంటి క్రీస్తుని వారు స్వయముగా వారు చూడడం జరిగింది. అందుకోసమే ఈ భాగ్యాన్ని ఆ రోజు అపోస్తలులకు ఇచ్చాడు దేవుడు. ఈ రోజు మరి కొంతమందికి ఆయన దర్శనాల్లో కనబడుతున్నాడు, కళ్ళలో కనబడుతున్నాడు, వాక్యం ద్వారా వాళ్ళకి ప్రత్యక్షమవుతున్నాడు. ఆ రోజు వారికి చాలా స్పష్టంగా నేరుగా ఒక మనిషి వారితో నేరుగా ఉండి మాట్లాడుతున్నట్లు మాట్లాడాడు, వారితో కలిసి కూర్చున్నాడు, వాళ్ళతో కలిసి ఆయన నడిచాడు పునరుద్ధానుడైన తరువాత. అమ్మాయి మార్గం గుర్తుంది కదా, అమ్మాయి మార్గంలో ఇద్దరు శిష్యులు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వారితో పాటు ప్రభు కూడా నడుచుకుంటూ వెళ్ళాడు. యెరూషలేము వరకు నడుచుకుంటూ వెళ్ళాడు. వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ సంభాషణ అంతటిలో కూడా ఆయన పాలిభాగస్థుడయ్యాడు. అందుకే వీళ్ళు ఏమంటారు, అరే ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయం మండలేదా, లిటరల్ గా వారితో మాట్లాడాడు. సో క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అపొస్తలులు ఎవరంటే ఆయన నేరుగా చూచిన వారు, ఆయనతో నేరుగా మాట్లాడినటువంటి వారు, ఆయనతో నడిచినటువంటి వారు, ఆయనతో కలిసి కూర్చున్నటువంటి వారు, ఆయనతో కలిసి భోజనము చేసినటువంటి వారు. కానీ ఈరోజు చాలా మంది మేము కూడా అపొస్తలులమే అని పేరు పెట్టుకుంటున్నారు, బట్ ఐ డోంట్ నో ద రీజన్ వాళ్ళు ఎందుకు అలా పెట్టుకుంటున్నారో నాకైతే రీజన్ తెలీదు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, పేరు పెట్టుకున్నంత మాత్రాన దేవుడు వాళ్ళని గెంటేళ్ళండి. ఎందుకంటే దేవుడు పవిత్రమైన జీవితాన్ని హృదయ అంతరంగాన్ని పరిశోధన చేసే దేవుడే కానీ పై స్వరూపాన్ని లక్ష్య పెట్టేటువంటి దేవుడు కాదు. మనం
పైకి ఎంత మంచిగా ఉన్నా మనది కాదు, ఆయన అంతరంగాన్ని పరిశోధన చేసే దేవుడు కాబట్టి వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. మనం ఏదన్నా ఒక టైటిల్ ని తగిలించుకునేటప్పుడు కానీ, మనం ఉపయోగించుకునేటప్పుడు కానీ. సో ఇక్కడ పౌలు యొక్క తగ్గింపును కూడా ఒకసారి మనం చూద్దాం. చూడండి, పౌలు ఎంతగా తగ్గించుకున్నాడంటే, నేనేమైనను వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని అని అన్నాడు. వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని. ఇక్కడ పౌలు తను తాను హెచ్చించుకున్నట్లు ఏమైనా కనబడుతుందా? వాస్తవానికి అలాగే కనబడుతుంది కదా, వాళ్ళందరికంటే నేనే ఎక్కువ ప్రయాసపడ్డా, నేనే ఎక్కువ కష్టపడ్డానని. కానీ ఇమీడియట్ గా దాన్ని ఎలా కరెక్ట్ చేశాడో చూడండి. ప్రయాసపడినది నేను కాదు, ఇట్స్ నాట్ మీ, అది నేను కాదు, నాకు దేవుడై నాకు తోడై ఉన్న దేవుని కృపయే. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ తగ్గింపు స్వభావం మనలో లేకపోతే అది మనకు చాలా ప్రమాదకరం, చాలా ప్రమాదకరం. చాలా మంది పెద్ద పెద్ద సేవకులైన తరువాత, పెద్ద పెద్ద మందిరాల్ని కట్టించిన తర్వాత, అప్పుడు వాళ్ళ మాట తీరు ఎలా ఉంటుందో తెలుసా? నేను ఎంత కష్టపడ్డానండి, ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఇంత పెద్ద మందిరం కట్టగలిగానండి నేను, లేకపోతే కట్టగలనా నేను? మీకేం తెలుసండి, ఎన్ని రోజులు పస్తులు ఉన్నానో, ఎన్ని రాత్రులు పస్తులు ఉన్నానో. అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళకు తెలియకుండానే, తెలిసి అని నేను అనడం లేదు, ఉద్దేశపూర్వకంగా అనడం లేదు, కానీ తెలియకుండానే చాలా సందర్భాల్లో వాళ్ళు అది ఎంత పెద్ద మందిరైనా కట్టిన, అది ఎంత చిన్న మందిరైనా కట్టిని, నేను కట్టాను అన్న భావనలోకి వెళ్ళిపోతారు. ఓ భక్తుడు అంటాడు, సీనియారిటీ పెరిగే కొలదంట సిన్సియారిటీ తగ్గిపోతుందంట. అంటే మనం జూనియర్ గా ఉన్నప్పుడు, అప్పుడప్పుడే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ఏదన్నా ఒక సంఘాన్ని స్థాపించినప్పుడు, ఒక సంస్థను స్థాపించినప్పుడు, అప్పుడున్నటువంటి సీనియారిటీ మనం ఎదుగుతున్న కొలది ఆ సీనియారిటీ ఆటోమేటిక్గా పడిపోతుందంట. పడిపోతూ ప్రారంభంలో అంతలా ఉంటుందంటే, దేవుని రాజ్యానికి అర్థం అన్నట్టుంటుందంట. ఆ తర్వాత మన సంస్థను వ్యాప్తి చేద్దాం, లేకపోతే మన సంఘాన్ని నలుమూలకి విస్తరింపచేద్దాం, ఈ రాష్ట్రంలో మనకంటే పెద్ద సంఘం ఇంకెవరికి ఉండకూడదు, ఆటోమేటిక్ గా మైండ్ డైవర్ట్ అయిపోతుంది. అది చాలా ప్రమాదకరం. వాస్తవానికి దాన్ని మనం గుర్తించలేని స్టేజ్ లో కూడా ఉంటాం, మనం దాన్ని గుర్తించలేని స్టేజ్ లో కూడా ఉంటాం. అందుకోసమే నేను ఈ విషయాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటుంటాను. క్రీస్తునందు ప్రేమ దేవుని ఇక్కడ నేను అందుకే ప్రతిసారి చెప్తుంటాను, బ్రదర్స్, ఐ కేమ్ హియర్ నాట్ టు ఎస్టాబ్లిష్ ద కేర్మిషన్. కేర్మిషన్ అంటే ఒక సంస్థ నేను ఇక్కడ స్థాపించడానికి రాలేదు, బట్ ఐ కేమ్ హియర్ టు ఎక్స్టెండ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని మాత్రమే నేను స్థాపించడానికి వచ్చాను. సో కాబట్టి నేను మిగిలిన వాళ్ళతో కూడా కలిసి పనిచేస్తాను, నేను ఆ సంఘంతో కూడా కలిసి పనిచేస్తాను, ఈ సంఘంతో కూడా కలిసి పనిచేస్తాను, మీ సంఘంతో కూడా కలిసి పనిచేస్తాను. ఎందుకని, ఇక్కడ కేవలం నేను నా కేర్ మిషన్ మినిస్ట్రీస్ ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి నేను రాలేదు. అలాగని వస్తే అప్పుడు నేను మీతో కలవకుండా ఇండివిజువల్ గా నాకు నేను చేసుకుంటే, నాకున్న 10 రూపాయలు నా దగ్గరే నేను ఖర్చు పెట్టుకుంటే, అప్పుడు నాకేమవుతుంది, మా మిషన్, నా కేర్ మిషన్ అటువంటిది చాలా స్ప్రెడ్ అయిపోతుంది. రేపు మీరు ఎవరు వచ్చినా గానీ, ఇదిగో కేర్ మిషన్ సంస్థ అక్కడుంది, ఇక్కడుంది, ఇక్కడుంది అని నేను చూపించగలను. కానీ నేను అలా చేయడం లేదు. ఇక్కడ ముందు స్థానికంగా ఉన్నటువంటి సంఘాలని వాళ్ళ సహాయం తీసుకొని, వాళ్ళని బలపరుస్తూ, వాళ్ళని ప్రోత్సహిస్తూ, వాళ్ళతో కలిసి వాళ్ళను కూడా తీసుకొని నేను బయటకు వెళ్తూ నేను సువార్త ప్రకటన చేస్తా ఉన్నాను. వాళ్ళ సహాయం తీసుకొని, వాళ్ళని కూడా బలపరుస్తూ, వాళ్ళని కూడా కరెక్ట్ చేస్తూ, వాళ్ళ లోపాలని సరిదిద్దుతూ, వాళ్ళను కూడా తీసుకొని వాళ్ళతో కలిసి నేను ముందుకు వెళ్తా ఉన్నాను. సో ఇప్పుడు ఎక్కడ జరిగినా గానీ పర్టికులర్ గా కేర్ మిషన్ అనేటువంటిది ఏం కనబడదు, స్థానిక సహోదరులతో కలిసి వర్క్ చేయడానికి కనబడుతుంటుంది. అది హృదయంలో ఆ భయం అనేటువంటిది ఉంచుకోవాలి, లేకపోతే ప్రమాదం. ప్రస్తుతానికి ప్రమాదం ఉండదు, కానీ ఎదిగే కొలది సీనియారిటీ పెరిగే కొలది సిన్సియారిటీ తగ్గిపోతుంటుంది. ఇది ఎవరిలోనైనా సరే సహజం. నేను ఏసన్న గారి దగ్గర ఒక ప్రసంగం విన్నాను, నేను ఆయన చనిపోయిన తర్వాతే విన్నాను నేను. వాస్తవానికి ఆయన చాలా గొప్ప సేవకుడు అయ్యాడు, కొన్ని వేల మందిని ఆయన ప్రభు కొరకు సంపాదించాడు, కొన్ని వేల మందిని సేవకులు కూడా తయారు చేశాడు. సో అంత స్టేజ్కి వెళ్ళిన తర్వాత వారిలో ఏదైనా చిన్న లోపం ఉంటే దాన్ని ఒప్పుకోవడం చాలా సహజం, కష్టం. కానీ యేసన్న గారు ఒప్పుకున్నారు, ఈ కొబ్బను డబ్బాలని యేసు ప్రభుగా చేసింది నేనే. అప్పుడు ఏదో నేను అలా మూర్ఖంగా నేను చేయడాన్ని బట్టి వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ కొబ్బరి డబ్బాని యేసు ప్రభు అనుకుని దాని ఒక పటంలాగా ఇంట్లో పెట్టుకుని వీళ్ళందరినీ పూజిస్తున్నారు, వీళ్ళు ఈ స్థితికి రావడం గల కారణం నేనే అంటూ రియలైజేషన్ అవుతూ దాని గురించి తనదైనటువంటి శైలిలో ఆయన కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. తన తప్పును అక్కడ చాలా నిజాయితీగా ఒప్పుకున్నాడు. ఎదిగిన తర్వాత తప్పును ఒప్పుకోవడం అనేటువంటిది, సరిచేసుకోవడానికి ఇష్టపడడం అనేటువంటిది చాలా కష్టం. ఇప్పుడు మనం పెద్ద పెద్ద సేవకులను చూస్తా ఉన్నాం, ఎంతో చక్కగా వాక్యం చెప్పి సంఘాన్ని బలపరిచి గొప్పగా ఎదిగినటువంటి వాళ్ళు ఈరోజు లేస్తే ప్రాస్పరిటీ గురించే మాట్లాడుతున్నారు, డబ్బుల గురించే మాట్లాడుతున్నారు, రక్షణ సువార్తను ప్రకటించి సత్య సువార్తను బోధించి అంత చక్కగా ఎదిగినటువంటి వాళ్ళు ఈరోజు సత్య సువార్తను పక్కన పెట్టేసి ధనం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరైనా పాయింట్అవుట్ చేస్తే వాళ్ళని ఏమని చెప్తున్నారు, బురద జల్లే వాళ్ళు ఉంటారు, అందరో మంది వాళ్ళు బురద జల్లుతుంటారు, మనం ఇదిలిచ్చుకొని మనం పైకి వెళ్ళిపోవాలి అంటే ఇదిలిచ్చుకోవడానికి ఇష్టపడుతున్నారు కానీ సరిచేసుకోవడానికి ఇష్టపడడం లేదు. అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళ మనసులో ఏముంది, నేను ఇంత పెద్ద సేవకుని, నువ్వు నాకు చెప్పడానికి. క్రీస్తునందు ప్రియులారా, ఏం బిడ్డరా, ఆ వినయాన్ని మనం పౌలు దగ్గర చూస్తున్నాం. నిజమే, వాస్తవానికి వాళ్ళందరికంటే పౌలు చాలా ఎక్కువ ప్రయాసపడ్డాడు. అంటే వాళ్ళు ప్రయాసపడలేదని కాదు, వాస్తవానికి మనం 13 పత్రికల ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ 13 పత్రికల ఆధార ప్రకారం పౌలు ఎంతగా ఆసియా ఖండానికి, తర్వాత ఐరోపా ఖండానికి, మెసపొతేమియా ప్రాంతానికి ఏ విధంగా ఆయన సంఘాలు తీసుకుని వెళ్ళాడు, వెళ్ళిన ప్రతి చోట ఏ విధంగా కొట్టబడ్డాడు, హింసించబడ్డాడు, అవమానించబడ్డాడు, అయినప్పటికీ వెనక తిరగలేదు, అయినప్పటికీ నిరుత్సాహపడలేదు, అయినప్పటికీ సువార్తను ఆపి వెనక్కి తిరిగి రాలేదు. సో ఇవన్నీ కూడా మనం చూసాం, 13 పత్రికలు మనకు ఆధారాలు ఉండబట్టి పౌలు రాసినటువంటివి. సో వాళ్ళు ప్రయాసపడలేదని కాదు, వాళ్ళు పడ్డారు, వాళ్ళందరికంటే కొంచెం ఎక్కువ ప్రయాసపడ్డాడు, అయినప్పటికీ ఇమీడియట్ గా అంటున్నాడు, నో, ఇట్స్ నాట్ మీ, అది నేను కాదు, దేవుని కృపే. అంటే నేను కొట్టబడినప్పుడు కూడా నిలబడ్డానంటే ఏంటది? దేవుని కృప. నేను పడిపోయినప్పుడు నిలబడ్డానంటే ఏంటది? దేవుని కృప. నేను నిలబడి ప్రసంగం చేశానంటే అది దేవుని కృప. కొంతమందిని సేవకులుగా సంపాదించానంటే అది దేవుని కృప. సో మహిమను తాను దొంగిలించుకోవడం లేదు, మహిమను దేవునికి ఆపాదించేస్తా ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అందరూ కాదులేండి, స్వస్థత ప్రార్థనలు చేసేటువంటి కొంతమంది సేవని సాక్ష్యాలు చెప్పించుకుంటున్నారు. స్టేజి మీదకి వచ్చిన తర్వాత నువ్వు ఏమని చెప్పాలి, ఏసేనను బాగు చేశాడని కాదు, అయ్యగారు ప్రార్థన చేస్తే నాకు స్వస్థత వచ్చిందని చెప్పాలి నువ్వు, అమ్మగారు ప్రార్థన చేస్తే నాకు స్వస్థత వచ్చింది, అయ్యగారి విశ్వాసం చాలా గొప్పది, అయ్యగారి విశ్వాసంతో ప్రార్థన చేస్తే, అమ్మగారి విశ్వాసంతో ప్రార్థన చేస్తే నాకు స్వస్థత వచ్చిందని చెప్పి నువ్వు స్టేజ్ ఎక్కి సాక్ష్యం చెప్పాలి. ఇందేట్గానే మాకు కాదు అని అంటానే ఉన్నారు, కానీ హృదయంలో మాత్రం వాళ్ళు అదే కోరుకుంటున్నారు. అంతెందుకు? చిన్న చిన్న విషయాలే. మనం స్టేజ్ ఎక్కి పాట పాడేటప్పుడు ఏమంటాం, దేవుని మహిమ కొరకు ఒక పాట పాడుకుందాం బ్రదర్ అని అంటాం. స్టేజ్ దిగి వచ్చిన వెంటనే ఎలా పాడా నేను, బాబాడేనా, సూపర్గా పాడానా, వాళ్ళు చెప్పకపోయినా అడిగి మరీ తెలుసుకుంటాం. ఎందుకని? వాళ్ళు మనల్ని పొగడాలి, ఆ మెప్పు మనకు రావాలి. ముందేమన్నా మందేం లేదు బ్రదర్, అంతా దేవుడు ఇచ్చిన కృపే, దాన్ని బట్టే మనం మాట్లాడాం. వాస్తవానికి ప్రారంభంలో కూడా నేను అందుకోసమే ఎప్పుడైనా ప్రసంగం చేసినప్పుడు ఎవరి దగ్గర నుంచి రెస్పాన్స్ వస్తుందేమో, వెయిట్ చేసేవాడిని. బ్రదర్ మళ్ళీ చెప్పు బ్రదర్ అంటే ఇంకా ఆరోజు ఫుల్ హ్యాపీ అనమాట, ఈరోజు సూపర్ ఉంది బ్రదర్ మెసేజ్ అని అంటే. ఆ తర్వాత ఎప్పుడైతే ఒకవేళ ఎవరు చెప్పలేదు అనుకో, నాకే నేను వీళ్ళు అడిగేవాడిని, బ్రదర్ ఈరోజు మెసేజ్ బాగుందా, అవును బ్రదర్ సూపర్ ఉంది బ్రదర్ అంటే ఆహా సాటిస్ఫాక్షన్. కానీ చెప్పేటప్పుడు మనమేం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడని చెప్పి స్టార్టింగ్ చెప్తాము, కానీ లాస్ట్ లో మాత్రం ఎక్స్పెక్టేషన్ అడుగుతాం మనం కదండి. అందుకే తర్వాత నుంచి నేను అసలు అడగడం మానేశాను, ప్రతి రోజు ప్రసంగం చాలా బాగుందా, ఎందుకు, చేసింది నేను కాదుగా, మాట్లాడింది పరిశుద్ధాత్మ దేవుడు కదా, మధ్యలో నేను ఎవరిని ఒక సాధనంగా ఉపయోగించుకున్నాడుగా. సో నేను సాధనంగా వాడినప్పుడు మెసేజ్ గురించి నేను ఎలా అడగలను, నా స్వరం చక్కగా వినిపించిందా, స్పష్టంగా ఉందా, నా పదాలు స్పష్టంగా అని అడగచ్చేమో, కానీ ప్రసంగం ఎలా చెప్పాను నేను, సో మనకు తెలియకుండానే ఇవన్నీ మనం తెలిసి చేస్తున్న తప్పులు కాదు, తెలియకుండానే చిన్న చిన్న మిస్టేక్స్, కరెక్ట్ చేసుకుంటే సరే, లేకపోయినా ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. దాన్ని బట్టి నువ్వు ఇట్లా చెప్పుకున్నావు కదా, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, దేవుడు ఏమండు. ఇవన్నీ కూడా స్మాల్ స్మాల్, బట్ కరెక్ట్ చేసుకుంటే, కరెక్ట్ చేసుకోగలిగితే ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ గుడ్. సో క్రీస్తు నందుకు దేవుళ్ళారా, నేనేమైనను, నేనే నేనైననేమి వారైననేమి అలాగుననే మేము ప్రకటించుచున్నాము, అలాగుననే మీరును విశ్వసించి తిరిగి మేమందరము కూడా ఒకే విధముగా సువార్తను ప్రకటించుచున్నాము. క్రీస్తు పునరుద్ధానుడు అని మీరు కూడా అలాగే విన్నారు, మీరందరూ కూడా అలాగే విశ్వసించారు. ఇక్కడ దాకా బాగుంది. పేతురు వచ్చినా, యాకోబు వచ్చినా, ఆ తర్వాత నేనొచ్చినా, మేమెవరు వచ్చినా మీకేమని ప్రకటించాం? క్రీస్తు మరణించాడని ప్రకటించాం, ఆయన సమాధి చేయబడ్డాడని ప్రకటించాం, ఆయన మరణాన్ని జయించి పునరుద్ధానుడికి తిరిగి లేచాడని మేము ప్రకటించాం. మీరు విశ్వసించినప్పుడు కూడా ఈ సువార్తను వినే విశ్వసించారు. ఇక్కడ దాకా బాగుంది. మరి ఇప్పుడు ఎవరో ఒకళ్ళు కొత్త వాళ్ళు వచ్చి, మరి ఇప్పుడు ఎవరో కొత్త వాళ్ళు వచ్చి ఇంకో కొత్త బోధం తీసుకొచ్చి, క్షమించండి, క్రీస్తు పునరుద్ధానుడు కాలేదు, అసలు పునరుద్ధానం లేవనే లేవరని ఇంకొకరు ఎవరో చెప్తే మీరు ఎలా దాన్ని ట్రస్ట్ చేస్తారు? మీరు దాన్ని ఎలా అంగీకరిస్తారు? క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు పునరుద్ధానమును గురించి ఈరోజు అందరూ కాదులేండి, మొహమ్మదీయుల్లో కొంతమంది, కొంతమంది వాళ్ళు పెద్దవాళ్ళగా చెప్పుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇదే మాట అంటారు. క్రీస్తు మరణాన్ని జయించి ఆయన పునరుద్ధానుడుగా లేపబడలేదు. వాళ్ళు క్రీస్తు మరణాన్ని అంగీకరిస్తారు, క్రీస్తును కూడా అంగీకరిస్తారు, తెలుసా, క్రీస్తును కూడా అంగీకరిస్తారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఖురాన్లో మొహమ్మద్ కంటే యేసు ప్రభువు గురించి అత్యధికంగా రాయబడింది. ఖురాన్లో యేసు ప్రభు రాయబడినటువంటి, యేసు ప్రభు ద్వారా చేయబడినటువంటి స్వస్థతల గురించి రాయబడ్డాయి. వాటిని ఇంజిల్స్ అని అంటారు, సువార్తలు అంటారు, కానీ ఈరోజు వాటిని కనుమరుగు చేసి వాటిని బయటికి తీసుకొని రారు. ఖురాన్లో ఏ ఒక్క స్త్రీ పేరు కూడా లిఖించబడలేదు, ఒక్క మరియం పేరు తప్ప, ఒక మరియం పేరు తప్ప. క్రీస్తు మరలా వస్తాడని ఆయన రెండవ రాకెట్ను గురించి స్పష్టంగా ఖురాన్లో ఉంది. ఈవెన్ వాళ్ళు కూడా అది నమ్మాల్సిందే, నమ్ముతారు కూడా. అయితే సద్దుకైల్లాగా వీళ్ళు కూడా గట్టిగా పట్టుకునేది ఏంటంటే, యేసు క్రీస్తు ఆయన పునరుద్ధానుడై ఆయన వెళ్ళలేదు, ఆయన పునరుద్ధానుడై వెళ్ళలేదు, ఆయన మరణాన్ని జయించి ఆయన తిరిగి లేవలేదు అని అంటారు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు అలాంటి వాళ్ళు మనలో ఇంకొంతమంది కూడా బయలుదేరి ఉన్నారు. వాళ్ళ గురించి పౌలు మాట్లాడుతున్నాడు, మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాం. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు, క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షణ గలవారమైన ఎడల మనుషులందరికంటే మనమే దౌర్భాగ్యులమై ఉందము. పౌలు ఇక్కడ ఏమివ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు? పునరుద్ధానము ఉన్నది, రిజరక్షన్ ఉన్నది, దానికి ప్రథమ ఫలము క్రీస్తే. క్రీస్తు ఆయన మరణాన్ని జయించి పునరుద్ధానుడుగా తిరిగి లేచాడు, దానికి మేమే సజీవులమైన సాక్షులము, సజీవులమైన సాక్ష్యము. ఒకవేళ వాళ్ళు చెప్పుకు, వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో, ఈ బోధ తీసుకొని వస్తున్నారో, ఒకవేళ వాళ్ళు చెప్పినట్లు అసలు పునరుద్ధానమే లేదు అని మీరంటే, అప్పుడు క్రీస్తు లేపబడనట్లే. క్రీస్తు లేపబడకపోతే మీరు ఆయన ఉంచిన విశ్వాసము కూడా వ్యర్థమే. క్రీస్తు లేపబడని ఎడల అంతకంటే ముందు విశ్వాసం నుంచి మరణించినటువంటి వాళ్ళు కూడా, వాళ్ళ మరణం కూడా వ్యర్థమే. ఎందుకంటే పునరుద్ధానం లేకపోతే వాళ్ళు మరలా తిరిగి లేరుగా. మన తెలుగులో ఒక సామెత ఉంది, చచ్చిన తర్వాత తక్కడో బిక్కడో ఎవరు చూసి వచ్చాడు అని. చచ్చిన తర్వాత తక్కడో బిక్కడో ఎవరు చూసి వచ్చారు అని. అందుకోసమే ఏసయ్య లాజరు ధనవంతుడి యొక్క ఉపమానాన్ని మనకు జ్ఞాపకం చేసి అక్కడ అతను మాట్లాడుతున్నాడు. అక్కడికి వాస్తవానికి వెళ్ళినట్టు ఆయన మరలా కిందికి రావడానికి అవకాశం ఉందా? లేదు. కాకపోతే అక్కడ ఎంత వేదనకరంగా ఉంటుందో, తన నోటి ద్వారా తెలియపరిస్తే అది ఎలా ఉంటుందో అన్నటువంటి ఎగ్జాంపుల్ ని మనకి ఇవ్వడానికి, ఒక హెచ్చరికనివ్వడానికి, అయ్యా నన్ను కిందకు పంపిస్తే నా సహోదరులకి నేను చెప్తాను, ఒకడు మరణం నుంచి వెళ్ళి వెళ్తే వాళ్ళకి చెప్తే అప్పుడైనా వాళ్ళు నమ్ముతారేమో, లేకపోతే వాళ్ళెవరు నమ్మరు, వాళ్ళంత నెగ్లిజెన్సీగా ఉంటారు. అందుకు యేసయ్య మనకి ఆ ఉపమానాన్ని ఆయన మనకు తెలియపరిచాడు. అంత మాత్రమే కాదు, యేసయ్య చెప్పాడు వాళ్ళు మనుష్య కుమారుణ్ణి బంధిస్తారు, మరణమునకు అప్పగిస్తారు, ఆయన సిలువ వేసి చంపుతారు, అయితే మనుష్య కుమారుడు తిరిగి మూడవ దినాన సజీవుడుగా లేస్తాడు. ఆయన చెప్పినట్లే ఆయన లేచాడు, ఆయన చెప్పినట్లే ఆయన లేచాడు. ధర్మశాస్త్రం ప్రకారం ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉండాలి కాబట్టి ఆయన అంతకంటే ఎక్కువగా 100 రెట్లు ఎక్కువగా 500 మంది కంటే ఎక్కువైనటువంటి వారికి తను తాను ప్రత్యక్షపరచుకొని అనేకమైన ప్రమాణములను చూపించి ఆయన సజీవుడిగా తను తాను కనపరుచుకుంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ క్రీస్తు గాని నిజముగా లేపబడకపోతే విశ్వాసము వ్యర్థమే, ఉంచినటువంటి వారి విశ్వాసం వ్యర్థమే. క్రీస్తునందు నిద్రించిన వారందరూ కూడా నశించిపోయారు. ఒకవేళ క్రీస్తు పునరుద్ధానమే లేకపోతే మనం ఒకరాయన ఎందుకు నిరీక్షణ ఉంచితే ఈ మనుషులందరిలో మనకంటే ఇంకా దౌర్భాగ్యులు ఎవరు కూడా లేనేలేరు. కానీ పౌలుకి ఆ కన్ఫర్మేషన్ ఉంది. ఎందుకు? బికాస్ హీ హాస్ సీన్ క్రైస్ట్. ఒకప్పుడు ఇలాగే మాట్లాడాడు పౌలు కూడా. క్రీస్తుని గురించి, క్రీస్తు పునరుద్ధానం గురించి అంగీకరించలేదు, ఒప్పుకోలేదు. అందుకే స్త్రీలు పురుషులని భేదం లేకుండా జుట్టు పట్టుకొని ఈదులు ఆక్కొనిచ్చి వాళ్ళను చంపాడు, తన్నాడు, చెరసాల్లో బంధించాడు. ఎక్కడో ఉన్నటువంటి సిరియా దేశానికి ప్రయాణమై వెళ్ళాడు, అక్కడ నుండి దమస్కులో ఉన్నటువంటి వారందరినీ కూడా పట్టుకొని రావడానికి. అంత కమిట్మెంట్ తో వర్క్ చేసినటువంటి వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్ ఎందుకిలా మారాడు? ఆలోచన చేయండి. పౌలుకి ఏమన్నా 100 కేజీల బియ్యం ఇచ్చారా ఎవరైనా? వంద కేజీల బియ్యం కోసం అమ్ముడు పోయింటాడా పౌలు? పౌలు తండ్రి రోమా సామ్రాజ్యంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వాడు కాదా? పౌలుకు పుట్టుకతో రోమా హక్కు లేదా, వారసత్వం లేదా, సిటిజన్షిప్ లేదా? అట్ ద సేమ్ టైం పౌలు బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి వాడు కాబట్టి అతనికి యూదయాలో పౌరసత్వం లేదా? అతడు అరుదులో చదువుకోలేదా? గమలియలు పాదముల కింద విద్యనభ్యసించలేదా? అతనికి గ్రీకు సంస్కృతి తెలీదా? అతనికి హిబ్రూ సంస్కృతి తెలీదా? అరామిక్ సంస్కృతి తెలీదా? అరామిక్ భాష, హిబ్రూ భాష, గ్రీకు భాష ఇవన్నీ కూడా తనకు తెలీదా? సన్హేంద్రన్ సభలో అతడు ఒక ఉద్యోగస్తుడు కాదా? అతడు తన తండ్రిని బట్టి ఒక ధనవంతుడు కాదా? ఇఫ్ యూ వాంట్ హీ కెన్ లీవ్ ఎ హ్యాపీ లైఫ్. ఏం అంత అవసరం ఉందని చెప్పండి. రోడ్లమ్మడి తిరుగుతూ తినడానికి తిండి లేక అనేక సందర్భంలో కనీసం తినడానికి తిండి లేదని చెప్పన్నాడు, కట్టుకోవడానికి బట్టలు లేవన్నాడు, వివస్త్రగా ఉన్నానన్నాడు, ఆకలి దప్పులు కలిగి ఉన్నానన్నాడు, కరడాలతో కొట్టబడ్డాను, హింసించబడ్డాను, అవమానించబడ్డాను. ఏమంత అవసరం? తిరిగి వెనక్కి వెళ్ళిపోతే తనకి ఏ లైఫ్ లేదనుకుంటే ఓకే, బట్ ఈ లోకసారంగా ఆలోచన చేస్తే తనకి ఇంకా బెస్ట్ లైఫ్ ఉంది కదా. ఈ లోకానుసారంగా ఆలోచిస్తే తనకి ఇంకా బెస్ట్ లైఫ్ ఉంది. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, అయినప్పటికీ ఎందుకు పౌలు కొట్టబడుతూ, చంపబడుతూ, హింసించబడుతూ నిలబడ్డాడు? బికాస్ దే స్ట్రాంగ్లీ బిలీవ్ దాట్ జీసస్ ఈస్ అలైవ్ అండ్ హీ రెసరెక్టెడ్ ఫ్రమ్ ద డెత్ అండ్ హీస్ గోయింగ్ టు కమ్ బ్యాక్. ఆలోచించండి, ఆదిమ సంఘంలో ఎందుకు అంతమంది క్రీస్తు కొరకు చంపబడ్డారు? హతసాక్షి మరణమయ్యారు. కేవలం అపోస్తలులు మాత్రమే కాదండి, ఆదిమ సంఘంలో కొన్ని వేల మంది సింహాలకు వాళ్ళని ఆహారంగా వేశారు. స్తంభాలకు వాళ్ళని కట్టివేసి, వారికి తారు పూసి, గడ్డి పూసి, వాళ్ళని తగలబెట్టి రోమన్లు వారిని వీధి దీపాలుగా ఉపయోగించుకున్నారు. శరీరం యొక్క, జంతు యొక్క చర్మము తీసుకొని ఆ జంతు యొక్క చర్మంలో ఈ మనుషులను, విశ్వాసులను పెట్టి దాన్ని కుట్టేసి దాన్ని ఎండలో పెట్టేస్తే
ఆ ఎండకి ఈ శరీరము కొంచెం కొంచెం కుచించుకుపోతున్నప్పుడు దాని లోపల ఉన్నటువంటి దేహాలు కూడా కుచించుకుపోతూ ఎముకలు పటపట పగిలిపోయి కొండల మీద నుంచి కిందకి త్రోయబడ్డారు, వరిసలతో పడవబడ్డారు, శిరఛేదనము చేయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, చంపబడ్డారు. వాళ్ళ కళ్ళ ఎదుటే వాళ్ళ భార్యల్ని చంపుతున్నారు, వాళ్ళ కళ్ళ ఎదుటే వాళ్ళని బిడ్డల్ని చంపారు. అయినా వాళ్ళు ఎందుకు మౌనంగా మరణాన్ని అంగీకరించారు చెప్పండి? ఎందుకు అంత హింసల్ని అంగీకరించారు చెప్పండి? బికాస్ దే స్ట్రాంగ్లీ బిలీవ్ దాట్ జీసస్ రెజరెక్టెడ్ ఫ్రమ్ ద డెత్. యేసు మరణాన్ని జయించి పునరుద్ధరణ తిరిగి లేచాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి మనము కూడా ఒక దినమున పునరుద్ధానము చేయబడి లేపబడతాము. ఆ నిరీక్షణ ఉంది కాబట్టి కొన్ని వేల మంది లక్షల మంది క్రీస్తు కొరకు హతసాక్షులుగా మరణించారు. ఒక్కొక్క దేశం లెక్క మనం చూసుకుంటూ వెళ్తే అసలు పర్సిక్యూషన్ మూవీస్ ఇన్ చైనా అని మీరు యూట్యూబ్ లో టైప్ చేయండి. యూట్యూబ్ లో అవి ఇవి అనవసరంగా చూసే బదులు పర్సిక్యూషన్ మూవీస్ ఇన్ చైనా అవి ఇంగ్లీష్ లో ఉన్నాయి చూడండి, అసలు మీకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతగా హింసకు చైనా దేశంలో వాళ్ళు గురయ్యారు. అయినప్పటికీ వారి విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఎందుకు? వాళ్ళు చంపబడుతున్నా భయపడలేదు. ఎందుకు? మరలా తిరిగి లేస్తామన్న వారికి ఉన్నటువంటి ఆ ఒకే ఒక్క నిరీక్షణను బట్టి. క్రీస్తు నందుకమైన దేవుడారా, ఈరోజు అలాంటి నిరీక్షణ మనకున్నదా? అలాంటి నిరీక్షణ మనకున్నదా? పేతురు కూడా తాను రాసినటువంటి మొదటి పత్రికలో 1:4 ఈ నిరీక్షణ గురించి, పునరుద్ధానం గురించిన నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాడు. అపొస్తలుడైన పౌలు దశలోనిక సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 4:14 కూడా ఇదే నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాడు. మనకొక నిరీక్షణ ఉన్నది. ఏంటి ఆ నిరీక్షణ? క్రీస్తు ఏ విధంగా అయితే మృతుల్లో నుంచి లేపబడ్డాడో మనము కూడా అదే రీతిగా మృతుల్లో నుంచి లేపబడతాము. ఇట్టి నిరీక్షణ కలిగిన వారమే మనం ఉన్నాము. కాబట్టి మన విశ్వాసము వ్యర్థము కాదు. మనం మనుషులందరికంటే దౌర్భాగ్యము కాదు, కానీ మనుషులందరి దృష్టి మనం దౌర్భాగ్యమే. ఇప్పుడు ఆయన అన్నారు, రాధా మనోహర్ దాస్ ఆయన ఏమంటాడు, పునరుద్ధానం గురించి, సిలువ మరణం గురించి మాట్లాడుతూ రకరకాల హేళనకరణ మాట పదాలు ఉపయోగిస్తూ ఉంటాడు. మరి మీరందరూ గొర్రెలరా అని అంటాడు. ఎందుకు గొర్రెలు అనంటే, సిలువ మీద ఉంటాడు ఆ 3 మేకలు లాక్కోలేకపోయినటువంటి వాడు, మరి మిమ్మల్ని ఏం కాపాడుతాడురా నాయన, వాడిని నమ్ముకున్నారు ఏంద్రా నాయన మీరు. సో లోకం దృష్టికి మనం ఎలా కనబడుతున్నాము? దౌర్భాగ్యంగా కనబడుతున్నాము, వెరివారులాగా కనబడుతున్నాము. కానీ ఒక రోజు ఉంది, ఆ రోజున తీర్పులో మనమందరము కూడా నిలబడినప్పుడు ప్రభు మన వైపు చూసి మీరు కుడివైపు రండి అని మనల్ని పిలిచినప్పుడు, మన మీద చేతులేసి బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నప్పుడు వారి నోర్లు మూయబడతాయి. అప్పుడు వారు గుండెలలో బోదిబోమని కొట్టుకుంటారు. అప్పుడు వారికి ప్రయోజనం ఉండదు. ఒక భక్తుడు అంటాడు, నరకంలో పడకుండా తప్పించుకోవడానికి మార్గం ఉందేమో, కానీ ఒకసారి నరకంలో పడిన తర్వాత, నరకానికి దగ్గరగా వెళ్ళిన తర్వాత ఇక తప్పించుకోవడానికి వెనక తిరిగి రావడానికి మార్గమే లేదట. కాబట్టి క్రీస్తునందు ప్రేమ దేవుడారా, 20 చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చిన గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగేను. ఆదానమునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో అంటే ఒక క్రైస్తవునికి మరణం అంటే ఏంటి? నిద్రించడమే. నిద్రించిన వారికి ఒక నిరీక్షణ ఉంటుంది. ఏంటిది? ఉదయం నిద్ర లేస్తాడని. అందుకోసమే కదా రాత్రులు మనం ధైర్యంగా పండుకుంటున్నాం. ఇది మనకు నిద్ర అని తెలుసు, రేపు ఉదయం మనం లేస్తామని తెలుసు, మనకు ఒక నిరీక్షణ ఉంది. అందుకోసమే రేపు ఉదయం కోసం అనేకమైన ప్లాన్స్ చేసుకుంటాం. రేపు ఉదయం లేచి అక్కడికి వెళ్ళాలి, ఇది చేయాలి, అది చేయాలి అని. ఎందుకంటే నిద్రపోతున్న మనము ఖచ్చితంగా ఉదయాన్నే నిద్ర లేస్తామన్న నమ్మకం, అదొక నిరీక్షణ. అది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ క్రైస్తవునికి మరణం కూడా అలాంటిదే. క్రైస్తవునికి మరణం అంటే, దట్ ఈస్ నాట్ ద ఎండ్. డెత్ ఈజ్ నాట్ ద ఎండ్ ఫర్ ద క్రిస్టియన్, బట్ డెత్ ఈజ్ ద న్యూ బిగినింగ్ ఫర్ ఎ క్రిస్టియన్. మరణం అనేటువంటిది ఒక క్రైస్తవునికి ముగింపు కాదు, కానీ మరణం అనేటువంటి క్రైస్తవునికి ఒక నూతనమైన ప్రారంభము, ఒక న్యూ బిగినింగ్ విత్ ద లార్డ్. ప్రభుతో కలిసి ఒక నూతనమైనటువంటి ప్రయాణాన్ని మనము ఆయన రాజ్యములో సదాకాలము ప్రయాణించబోతున్నాం. ఇంకొక భక్తుడు అంటాడు, డెత్ ఈజ్ నథింగ్ బట్ చేంజింగ్ అడ్రస్. ఒక క్రైస్తవునికి మరణం అంటే అడ్రస్ మారడమే. ఇంతకుముందు నా అడ్రస్ ఏది అని అంటే నెల్లూరు, ఇప్పుడు నా అడ్రస్ ఏంటి అని అంటే జోర్హాట్. నా అడ్రస్ చేంజ్ అయింది. సో మరణం తర్వాత కూడా ఇంతకుముందు నా అడ్రస్ ఏది అంటే అస్సాం లేకపోతే ఎర్త్, మరి ఇప్పుడు నా అడ్రస్ ఏంటి అని అంటే హెవెన్. జస్ట్ డెత్ ఈజ్ నథింగ్ బట్ చేంజింగ్ ద అడ్రస్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి క్రైస్తవుడికి మరణం అంటే భయం ఉండకూడదు. మన ప్రభు పునరుద్ధరణ తిరిగి లేచాడు, ఒక దినమున మనము కూడా సజీవులముగా లేపబడతాం ఆయనను కలుసుకోవడానికి. అందులో ఆయన ప్రథమ ఫలము. ఒక వ్యక్తి వలన మరణం ఎలాగొచ్చింది అంటే ఆదాము చేసినటువంటి పాపమును బట్టి, ఆ పాపం ద్వారా కలిగినటువంటి మరణము మనిషి జాతి అంతటికి సంక్రమించింది. వాళ్ళు దాన్ని విశ్వసించినా విశ్వసించకపోయినా, అదే రీతిగా క్రీస్తు పునరుద్ధరణ తిరిగి లేవడం ద్వారా. అయితే ఇక్కడ అందరికీ కాదు, ఎవరైతే ఆయన మరణ పునరుద్ధానములందు విశ్వాసం ఉంచుతారో అట్టి వారందరికీ కూడా ఈ పునరుద్ధానము వర్తింప చేయబడుతుంది. విశ్వాసం ఉంచినటువంటి వారికే. విశ్వాసం ఉంచకపోతే వారు ఆయన పునరుద్ధానంలో పాలిభాగస్తులు అవ్వలేరు, వారు రేపటి దినమున తిరిగి వారు లేపబడలేరు. సో కాబట్టి ఎవరైతే క్రీస్తునందున్నారో వారు మొదట లేతురు, వారు సజీవులుగా వారు ప్రభువుని కలుసుకోవడానికి మధ్య ఆకాశమునకు వెళ్తారు. క్రీస్తునందు ఇంకా సజీవులుగా ఉన్నటువంటి వారు మహిమ శరీరాలను ధరించుకొని వారు కూడా మధ్య ఆకాశమునకు ప్రభువును కలుసుకోవడానికి వెళ్తారు. ఇది మనకున్నటువంటి నిరీక్షణ. 23 వచనం, ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన తన వరుసలోనే, మన మన వరుసలోనే మనం అందరము కూడా లేపబడతాము. ప్రథమ ఫలము క్రీస్తు. క్రీస్తు మరి ఆల్రెడీ చనిపోయినటువంటి వారు, ఆయన వచ్చినప్పుడు వారు కూడా బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. అప్పుడు అంతము వచ్చును. సో ఈ వచనాల ప్రకారం మనకేమర్థం అవుతుందంటే, క్రైస్ట్ విల్ కమ్ ఫస్ట్ అండ్ ద చర్చ్ విల్ గో అండ్ మీట్ హిమ్ అండ్ దెన్ ద డిస్ట్రక్షన్ విల్ కమ్. క్రీస్తు మొదట వస్తాడు, ఆయన సంఘమును తీసుకొని వెళ్తాడు. ఇది ప్రకటన గ్రంథం దాని గురించి అయితే మీకు అర్థమవుతుంది. అయితే నేను జస్ట్ మీకు ఒక హింట్ ఇస్తున్నాను. ప్రభు వస్తాడు, సంగమనకు తీసుకుని సంగమను ఎత్తుకొని వెళ్తాడు. మధ్యాకాశంలో 7 సంవత్సరములు విందు జరుగుతుంది. 7 సంవత్సరాల్లో భూమి మీద 3.5 సంవత్సరాలు మామూలు శ్రమలు ఉంటాయి, మిగిలిన 3.5 సంవత్సరాలు మహాశ్రమలు ఉంటాయి. అప్పటికే ఇక్కడ క్రీస్తు విరోధి బయలుపరచబడి ఉంటాడు. ఈ బయలుపరచబడిన తర్వాత ఈ మొదటి 3.5 సంవత్సరాల్లో ఈరోజు ఎవరైతే క్రీస్తులందరూ విశ్వాసం ఉంచలేదో అట్టి యూదులందరికీ కూడా అది ఒక చివరి అవకాశం, చివరి గడియ. యూదులు ఇంకా ప్రభునందు విశ్వాసం ఉంచలేదు. ఎవరో 1% అంతే. 99% ఆఫ్ ద యూదులు ఇంకా మెస్సీయ రాలేదు, మెస్సీయ వస్తాడు అని ఎదురు చూస్తున్నారు. వీళ్ళందరి కోసం రేపు యాంటీ క్రైస్ట్ క్రీస్తు విరోధి వచ్చినప్పుడు ఆయన్నే మెస్సీయ అనుకుంటారు. అప్పటికి దేవాలయం కట్టబడుతుంది. ఆ దేవాలయంలో వీళ్ళు బలివ్వడం ప్రారంభిస్తారు. కానీ క్రీస్తు విరోధి వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడైతే దాంట్లో నిషిద్ధమైనటువంటి వస్తువుని ఆయన బలివ్వడానికి ప్రయత్నం చేస్తాడో, అప్పుడు యూదులు రియలైజ్ అయ్యి, అరే ఇతడు మెస్సీ అయితే నిషిద్ధమైనటువంటి వస్తువుని ఇక్కడ ఎందుకు బలి అర్పిస్తాడని చెప్పి అప్పుడు రియలైజ్ అయ్యి, అంటే ఆల్రెడీ మెస్సీ వచ్చాడని అప్పుడు గుండెలు బాదుకొని పశ్చాత్తాపడడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆ దినములు క్రీస్తు విరోధి చేతిలో అత్యంత భయానకముగా ఉంటాయి. విడిచిపెట్టబడిన వాళ్ళందరూ కూడా క్రీస్తు విరోధి యొక్క పాలనలో పాలిభాగస్లు అవ్వాల్సిందే. ఆ శ్రమలు మహాశ్రమల గుండా
వెళ్ళవలసిందే. ఆ దినములు అత్యంత భయంకరమైనటువంటి దినములు. కాబట్టి ఇట్స్ బెటర్, సమయం ఉండగానే ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగానే ప్రభుని మన సొంత రక్షకుడిగా అంగీకరించి మన మరణమైతే, ఒకవేళ ప్రభు వస్తే లేపబడేటువంటి గుంపులో మనం ఉండడం ధన్యులము. నేను ఒక్క మాట చెప్పి ముగిస్తున్నాను. ఈరోజు ప్రస్తుతం ఇస్రాయెల్ ఇరాన్ మధ్యలో జరుగుతున్నటువంటి ఈ యుద్ధం, ఇస్రాయెల్ ప్రజలు తీసుకొస్తున్నటువంటి ఈ టెక్నాలజీ, ఓకేనా, తర్వాత వీళ్ళు తీసుకొని వస్తున్నటువంటి న్యూక్లియర్ వెపన్స్, అణుబాంబులు, ఇవన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకోండి. క్రీస్తు విరోధి రావడానికి ముందు జరగవలసినటువంటి సూచనలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మనకేం బయలుపరుస్తున్నాయంటే క్రీస్తు రాకడ సమీపముగా ఉంది కాదు, అత్యంత సమీపముగా ఉంది. ప్రభు వచ్చినప్పుడు అన్నాడు, ఇదిగో దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడి. ఇప్పుడు దేవుని రాజ్యము అత్యంత సమీపముగా ఉన్నది, మారు మనస్సు పొందుడి. అత్యంత సమీపముగా ఉంది. ఇప్పటికి కూడా నిర్లక్ష్యం చేస్తామా? ఆలోచన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. తిరిగి సమయాన్ని నేను అధ్యక్ష వరకు అప్పగిస్తున్నాను.